गुरवे सर्वलोकानां भिषये भवरोगिनां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ॐ सरस्वती च सर्वज्ञा सर्वसिद्धिप्रदायिनी सरस्वती च सावित्री सन्ध्यासत् सर्वेप्सितप्रदा सर्वार्तिघ्नी सर्वमयी सर्वविद्याप्रदायिनी सर्वेश्वरी सर्वपुण्या सर्गस्थित्यन्तकारिणी सर्वाराध्या सर्वमाता सर्वदेवनिषेविता सर्वैश्वर्यप्रदा नित्या सती सत्त्वगुणाश्रया सर्वक्रमप्रदा तारा सर्वदोषनिषूदिनी सहस्राक्षी सहस्रास्या सहस्रपदसंयुता सहस्रहस्ता सहस्रगुणालङ्कृतविग्रहा सहस्रशीर्षा सद्रूपा स्वधा स्वाहा सुधामयी षड्ग्रन्थिभेदिनी सेव्या सर्वलोकैकपूजिता स्तुत्या स्तुतिमयी साध्या सवितृप्रियकारिणी संशयच्छेदिनी साङ्ख्यवेद्या सङ्ख्या सदीश्वरी सिद्धिदा सिद्धसम्पूज्या सर्वसिद्धिप्रदायिनी सर्वज्ञा सर्वशक्तिश्च सर्वसम्पत्प्रदायिनी सर्वा अशुभग्नी सुखदा सुखा संविस्वरूपिणी सर्वसम्भाषिणी जगत्सम्मोहिनी तथा सर्वप्रियङ्करी सर्वशुभदा सर्वमङ्गला सर्वमन्त्रमयी सर्वव्याधिघ्नी सर्वकामदा सर्वविघ्नहरी सर्ववन्दिता सर्वमङ्गला सर्वमन्त्रकरी सर्वलक्ष्मी सर्वगुणान्विता सर्वानन्दमयी सर्वज्ञानदा सत्यनायिका सर्वज्ञानमयी सर्वराज्यदा सर्वमुक्तिदा सुप्रभा सर्वदा सर्वा सर्वलोकवशङ्करी सुभगा सुन्दरी सिद्धा सिद्धाम्बा सिद्धमातृका सिद्धमाता सिद्धविद्या सिद्धेशी सिद्धरूपिणी सुरूपिणी सुखमयी सेवकप्रियकारिणी स्वामिनी सर्वदा सेव्या स्थूलसूक्ष्मा पराम्बिका साररूपा सरोरूपा सत्यभूता समाश्रया सिता सिता सरोजाक्षी सरोजासनवल्लभा सरोरुहाभा सर्वाङ्गी सुरेन्द्रादिप्रपूजिता ॐ ह्रीं ऐं महा सरस्वती सारस्वतप्रदा ऐं वरवरवाग्वादिनी स्वाहा। స్వయం జ్ఞానానంద స్వరూపులారా శ్రోతలారా మీ అందరికీ నమస్కరిస్తూ లీలాదేవి కృష్ణలకు అమ్మవారు సమాధానం చెప్తోంది. అక్కడ దేహం ప్రాణం లేకుండా పద్మ యొక్క దేహం పూలతో కప్పబడి అక్కడ ఉన్నది భౌతిక దేహం. ఇక్కడ ఒక సింహాసనం మీద సరస్వతి దేవి కూర్చుని ఉన్నది. ఎదురుగా పాదాల దగ్గర లీలాదేవి కూర్చునుంది. ఇప్పుడు సంభాషణ జరుగుతుంది. లీలాదేవి అడుగుతోంది, అమ్మా ఇప్పుడు ఈ జీవుడు అనగా ఎక్స్పీరియన్సర్ థింకర్ ఫీలర్ అండ్ ప్రపంచము అనగా ఫీలింగ్స్ ఎక్స్పీరియన్సెస్ థింకింగ్ అని కదా. నాకు ఒక చిన్న ప్రశ్న అమ్మా, అసలు ఈ జీవుడు మరణిస్తూ ఉన్నాడు, దేహాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు, దేహం ఉన్నంత వరకు అతని జీవితం ఏంటంటే మనం చూస్తున్నాం, జాగృత స్వప్న సుషుప్తుల్లో ఉంటున్నాడు. మరణానంతరం ఆఫ్టర్ ద బాడీ డికేస్ వాట్ హ్యాపెన్స్ టు ది ఎక్స్పీరియన్సర్ ఆఫ్టర్ లివింగ్ ద బాడీ? ఈ విషయం జ్ఞానం దృష్ట్యా చెప్పమ్మా. ఇప్పుడు సరస్వతి దేవి చెప్తున్నారు, అమ్మా లీలాదేవి ఓ మృత్యు తదనంతరం గురించి తెలుసుకోదలుచుకున్నావా? అయితే విను, కళ్ళు తెరుచుకుంటే ఈ దృశ్య విషయాలన్నీ కనిపిస్తాయి, కళ్ళు మూసుకుంటే దృశ్యమే కనిపించదు. అంటే దృశ్యం కనిపించకపోవడం అంటే కళ్ళు మూసుకోవడం లాంటిది. మృత్యువు కూడా దృశ్య రాహిత్యం రాహిత్యం వంటిదే కదా. ఇంద్రియాలు నిర్వీర్యం అయిపోతాయి కాబట్టి ఇప్పుడు ఈ జీవుడు అనుక్షణం జ్ఞప్తి కలిగి ఉంటున్నాడు. అంటే ఇతర పూర్వపు అనుభవాలకు సంబంధించిన విశేషాలు ప్లస్ వర్తమానంలో కర్మ పట్ల ఒకనొక అభినివేశం, ఈ రెండు కలిసి ఉంటున్నాడు కదా. ఇప్పుడు ఇతని దగ్గర రెండు వస్తువులు ఉన్నాయి, ఏమిటి? జ్ఞప్తి, జ్ఞాపకానికి సంబంధించిన విశేషాలు. జ్ఞప్తి ఇజ్ అన్ ఎనర్జీ కదా, జ్ఞాపకం పెట్టుకోవటం, రిమెంబరెన్స్, డీటెయిల్స్ ఆఫ్ వాట్ ఎవర్ బీయింగ్ రిమెంబర్డ్, ఈ రెండు కాంబినేషన్ కదా. ఈ జీవుడు వాస్తవానికి ఎప్పుడైనా సరే వర్తమానంలో కూడా దేహం ఉన్నప్పుడు కూడా జ్ఞాపకాలకు సంబంధించినటువంటి ఇతని యొక్క స్పందన. ఇప్పుడు మృత్యువు వచ్చింది. ఈ వర్తమానంలో ఈ జగత్తు చూస్తున్నాడు కదా, మృతి అనేటువంటి మోహం పొందిన తరువాత అంటే నేను మరణించాను అంటే ఈ దేహంతో చూడను, ఈ దేహం నిర్వీర్యం అయిపోయింది కాబట్టి దీంతో చూడను లేను, వినను లేను, ఆస్వాదించను లేను, ఎందుకంటే ఇనాపరేటివ్ అయిపోయింది. ఇప్పుడు ఆ జీవుడు మృతి అనే మోహం తర్వాత అప్పటిదాకా మోహం ఉంది, ఏమని నేను ఒకప్పుడు మరణిస్తాను, ఒకప్పుడు జన్మిస్తాను, ఒకప్పుడు జీవిస్తాను, వర్తమానంలో జీవిస్తూ ఉన్నాను. ఇదంతా కూడా ఒక అనక మోహానికి సంబంధించింది. ఇప్పుడు ఈ మృతి అంటే నేను మరణించాను, ఐ హావ్ లెఫ్ట్ ద బాడీ అన్నటువంటి మోహం తర్వాత ఈ జీవుడు అసంఖ్యాక దృశ్య జగత్తులు చూస్తున్నాడమ్మా. ఇట్లా కల్పాంతం వరకు కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి జగత్తులోనూ ప్రతి దృశ్యంలోనూ డైమెన్షన్స్, దిక్కులు, టైం ఫ్యాక్టర్, కాలము, స్పేస్ ఫ్యాక్టర్ ఆర్ ఆకాశము, ప్లేస్మెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. దెన్ ధర్మము ఫ్యాక్టర్ అంటే నేను ఇది చేయాలి, ఇది చేయక్కర్లేదు, ఇది ఎందుకు చేయాలి, ఇదంతా ధర్మానికి సంబంధించిన స్వభావం. ఐ హౌ టు డూ, ఐ నీడ్ నాట్ డూ, ఇట్ ఉంటుంది. తర్వాత కర్మలు, కార్యక్రమాలు నిర్వర్తించడం, ఫంక్షన్స్, ఇవన్నీ కూడా దేహం తర్వాత కూడా కొనసాగుతాయమ్మా. దేహం తర్వాత చూడబడేటువంటి జగత్తులో కూడా ఇవన్నీ ఉన్నాయి, వర్తమానంలో కూడా ఇవే ఉన్నాయి. దేహము నిర్వీర్యం అయిపోయిన తర్వాత, ప్రాణరహితం అయిపోయిన తర్వాత ఆ జీవుడు అసంఖ్యాకంగా జగత్తులు, ఆ జగత్తులో దిక్కులు, కాలము, ఆకాశము, ఆయా ధర్మాలు, కర్మలు ఇవన్నీ కొనసాగుతూనే ఉంటాయి. అలాగమ్మా ఎప్పటిదాకా కొనసాగుతాయి? అప్పుడు ఇందాక వచ్చే సరస్వతి అమ్మవారు చెప్తున్నారు, బిడ్డ ఎప్పటిదాకా కొనసాగుతాయి అంటే కల్పన అనేటువంటి ఒక టెండెన్సీ చేత ఇదంతా కల్పించబడి అనుభవించబడుతుంది. స్వప్నంలో స్వప్నం వచ్చి పడింది, ఎలా కల్పన అనేటువంటి ఒక అనక విశేషం చేత ఈ దృశ్య జగత్ అనుభవించబడుతుంది. అలాగే కల్పన చేతనే జాగృత దృశ్యం కూడా అనుభవించబడుతుంది. ఇప్పుడు మృత్యువు తరువాత ఈ మరల జగత్తులు చూడటం కల్పాంతం వరకు. కల్పన అంటే ఏంటండి? నాకు కాకుండా వేరే దృశ్యం చూసేదని కాక, నేను కాకుండా అంటే నేను ఊరికే ఉండను, దృశ్యము చూసేదని కాక. ఇప్పుడు ఇది కల్పన. దృశ్యం కల్పన ఎలా అవుతుందంటావా? దృశ్యంలో ఏ భావన చూస్తే అలా విధంగా అనుభవవుతుంది ఏ దృశ్యమైన. కనుక ఇప్పుడు కల్పన తీస్తే జగత్తే లేదు. అయితే మరణించిన తర్వాత ఈ జీవుడు అనేక జగత్తులు దర్శిస్తున్నాడు కదా, అందులో కూడా ఇప్పుడు ఆకాశము, నీరు, పంచభూతాలు, దిక్కులు, టైం ఫ్యాక్టర్లు, స్పేస్ ఫ్యాక్టర్లు ఇవన్నీ ఉంటాయి. మరణించిన తరువాత బంధువులు ఏమనుకుంటారంటే, అయ్యో శరీరం నిర్వీర్యం అయిపోయింది, ఇతనితో మనకు రుణం తీరిపోయింది, సో గాను. ఇప్పుడు ఒకవేళ కాసేపు దుఃఖిస్తారు, దుఃఖించినా అతను రాడు అని దుఃఖించే వాళ్ళకి కూడా తెలుసు. దుఃఖి అదే సందర్భానికి సంబంధించిన ఒక ఆయనకు ఆవేశం మాత్రమే. ఇక మరణించిన వారి విషయానికి వస్తే, అతను మరణించిన తర్వాత కూడా అనేక జగత్తులు చూస్తాడని చెప్పుకున్నాం కదా. అతను అనుభవించినవి, అనుభవించాలనుకున్నవి, అనుభవించనివి, చూచినవి, చూడాలనుకున్నవి, చూడనివి, నిర్వర్తించినవి, నిర్వర్తించాలి అనుకున్నవి, అనుకున్నవి నిర్వర్తించనివి, వీటికి సంబంధించిన అనుభవానుభూతులన్నీ కనిపిస్తూనే ఉంటాయి. వీటిని అనుసరించి జగత్తులు అనుభవించబడుతుంటాయి. అప్పుడు ఏలవుతుంటుంది, అవన్నీ కనిపించడానికి మూలం ఏంటమ్మా, వాటి ది రూట్ కాజ్. మరణించిన తర్వాత ఆ జగత్తును పొందడానికి అందులో మళ్ళా జీవుడికి సంబంధించిన తత్వం అనుభవించడానికి కారణం ఏంటి, మూలం ఏంటి, వాటి ది లాజిక్, అని వాటి ది సీక్వెన్స్ బిహైండ్. ఇప్పుడు సరస్వతి అమ్మవారు చెప్తున్నారు, బిడ ఇప్పుడు మరణించిన తర్వాత ఏ ఏ జగత్తులు అనుభవించడానికి అనుభవిస్తున్నాడో అవి ఏ కారణం చేత అతను అనుభవిస్తున్నాడు అని కదా నీ ప్రశ్న. ఇప్పుడు నాకు ప్రశ్న చెప్పు, ఊహా కల్పితాలకు మూలమేమున్నది? ఊహతో ఏదో కల్పన చేసిన ఒక ఆయన, నేను పట్టణం వెళ్ళాను, అక్కడ బజార్లో తిరిగాను, ఇటువంటి అతను ఊహతో కల్పించుకుంటూ ఉంటాడు అనుకో. అలా ఊహా కల్పితాలకు మూలమేముంది? కళలో కళ దృశ్యం కనబడుతుంది. ఇది రూట్ కాజ్ ఏంటని వ్యతిరేక ఏమన్నా ఏముంది, అప్పటికప్పుడు ఏదో ఊహించబడింది అంతవరకే. అలాగే మనోకల్పితాలకు, ఊహాకల్పితాలకు మనోకల్పితాలకు మూలమేమున్నది? మూలమే లేదు. కళ్ళలో కల్పించిన దానికి ఏ విధంగా మూలం లేదో, మనస్సు చేత కల్పించి అనుభవించబడేదానికి, ఊహ చేత కల్పించి అనుభవించబడేదానికి ఏ మాత్రం తేడా లేదమ్మా. కళ్ళలో కళ్ళు కనిపించే కళ్ళలో బలాన్ని వస్తువు బలాన్ని వ్యక్తి కనిపించడానికి మూలం ఏమిటి అంటే, ఇంకా ఆ సందర్భంలో ఆ విధంగా ఆ భావన వచ్చింది, అది స్వప్న రూపంగా అనుభవం అవుతుంది అని చెప్పాలంటే, అది ఎందుకు వచ్చింది అది చెప్పలేము మళ్ళా. అంటే ఏదో స్వప్నంలో ఒక బిల్డింగ్ కనబడింది, బిల్డింగ్ ఎందుకు కనబడింది, పూరి గురి కనబడవచ్చు కదా. బిల్డింగ్ కనబడటానికి ఏమన్నా గొప్ప లాజిక్ ఉందా, సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ పూరి గుడిసా? ఒక హట్లు కనబడబడే హట్ కనబడచ్చు కదా. భవనమే ఎందుకు అనిపించింది, దానికి కారణం అంటే, కారణం అంటూ ఏమి లేదండి. స్వప్నంలో విషయాలు కారణం ఏముంది, అసలు అలీకం కదా, వాస్తవానికి లేదు కదా. జాగ్రత్త విషయాలు కూడా అంతేనమ్మా. ఈ ఊహ చేతనే జగత్ అనబడేది అనుభవించబడుతుంది. కాబట్టి బిడ్డ, ఇప్పుడు ఇక్కడ మనిద్దరికీ కలిగించేది కూడా మన యొక్క ఊహాకల్పనయే. ఒక ఆయన ఏదో రోడ్డు మీద పోతుంటే తండ్రి వల్లే కనిపించాడు అనుకో, మరణించిన తండ్రి వల్లే కనిపించి ఆ తండ్రి జ్ఞాపకం వచ్చినప్పుడు, అప్పుడు తండ్రి వల్లే కనిపించిన వాడు తండ్రిని గుర్తు చేసుకోవడానికి కారణమైనట్లు, అలా గుర్తు చేసుకోవడానికి కారణం ఏమిటి, ఏదో ఒక ఆకారానికో, భుజం యొక్క ఆకారానికో, వెనక వైపు ఆకారానికో దీనికి సంబంధించినటువంటిది తన తండ్రి వల్లే ఉంది అని. ఆహా, మా నాన్నగారు చక్కగా నన్ను ఎంతో సంతోషపెట్టేవారు, నాకు ఎంతో ప్రేమకు పంచిపెట్టారు, ఇప్పుడు లేరు కదా. అదే ఇప్పుడు ఈ రూపం చూస్తే తండ్రి జ్ఞాపకం రావడానికి కారణం ఏముంది, ఇంకేం కారణం లేదు. అలాగే ఒక దృశ్యం చూస్తే, చూస్తూ ఉండగా మరొకటి ఏదో ఆవేశమో ఇంకోటో రావడానికి కారణం ఇది అని చెప్పలేము. రాకుండా కూడా ఉండి ఉండవచ్చు, మరి వచ్చింది ఎందుకు, వచ్చింది ఎందుకు, రాకుండా ఉంటుంది అని లాజిక్ ఏం లేదు. అలాగే దేహ పతనానంతరం కూడా దృశ్య రూప జగత్ వర్ధిల్లుతూనే ఉన్నాయి, దానికి అకారణం ఒకటి. నూతన వస్తువులు చూసినప్పుడు ఒకరికి అప్పటికేదో నూతనంగా ఉంటుంది. కానీ నూతనంగా ఉండి అరే ఎప్పుడు ఇటు వస్తువు చూడలేదు భలే ఉందే అనుకుంటూ వెళ్తాడు. కానీ అతని భావం నుంచి అదే వర్తమానంలో కొద్ది రోజుల దృష్ట్యా అతను ఇది నూతనం అనుకుంటున్నాడు. కానీ ఆ వస్తువుకు సంబంధించిన ఒక అనక భావన పుష్టి ఆ ద్రష్టలో ఉండియే ఉన్నది. ఏ విధంగా వస్తువు విషయం చూస్తున్నప్పుడు స్మృతి చేత భావాలు వస్తున్నాయో, దేహం పడిపోయినప్పుడు కూడా ఇక్కడ జాగ్రత్తలో చూసేది వస్తువు కారణంగా కాదు, ఒక అనక భావన ఉద్దీపితం అంతరంగంలో అవటం వల్ల. అలాగే మృత్యువు తర్వాత కూడా అంతరంగంలో ఏ భావన ఉద్యమిస్తుందో ఆ భావనకు అనుకోవాలని జగత్ అనుభవించబడుతుందమ్మా. జీవుడు అనగానే స్మృతి సంస్కారం అంటే రిమెంబరెన్స్ అండ్ టెండెన్సీ ఆఫ్ యాక్షన్, ఈ రెండు కలిపి కదా. ఈ రెండు కూడా మేము నిశితంగా పరిశీలించామమ్మా లీలాదేవి, శాస్త్రీయంగా పరిశీలించాం. ఈ రెండు కూడా చిదాకాశం సత్త కంటే అన్యమైంది కావు. సో జ్ఞప్తి ద్వారా జగత్ అనుభవించబడుతుంది, కానీ జ్ఞప్తి ఆత్మకు అన్యమైంది కాదు, ఆత్మకు వేరైనది కాదు. ఇప్పుడు ఒక ఆయనకు కోపం వచ్చిందండి, కోపము వేరు ఆయన వేరా? మనం ఏదైనా కెమికల్ ప్రాసెస్ ద్వారా కోపాన్ని ఒక చోట పెట్టి ఆయన ఇంకో చోట పెట్టగలమా? కోపం ఆయన స్వభావమే అయి ఉన్నది. అట్లాగే కల్పన కూడా జీవుని ఆశ్రయించే ఉంటుంది, దేహానంతరం కూడా కల్పన కొనసాగుతూనే ఉంటుంది. ప్రథమ సృష్టి కల్పన అయినటువంటి విధాత బ్రహ్మ ఎందే ఈ తదనంతర సృష్టి కల్పనగా ఇవిడి ఉన్నది. ఈ బ్రహ్మ అంటే ఎవరు? స్వసత్త స్థితిలో ఉన్నటువంటి, ఆత్మ అనుభూతిలో ఉన్నటువంటి ఒక జీవుడు. వస్తువుతో సంబంధం పెట్టుకుని వస్తు భావాన్ని చేయడం, ఈ వస్తు భావనకు ప్రథమ సృష్టికర్తనే మనం బ్రహ్మ అంటున్నాం. అనగా ప్రతి జీవుల్లోని ఒక అనక తత్వమే బ్రహ్మ, ఒక అనక తత్వమే సత్యం. కల్పన మరియు జ్ఞప్తి ఈ రెండింటి వల్ల ఈ విశాలమైనటువంటి భౌతిక సృష్టి అంతా అనుభూతమవుతుందమ్మా. ఇప్పుడు ఈ జగత్తును చూసినప్పుడు కొందరు ఎవరెవరు వెళ్ళాలి అనుకుంటారో, వేరు వేరు జీవులు వేరు వేరుగా అనుకుంటూ ఉంటున్నారు. ఒక ఆయన ఎంతా బాహ్యానం ఉన్నది, ఈ దృశ్యం అంతా బాహ్యానం ఉన్నది నేను చూస్తున్నాను అనుకుంటూ ఉంటారు. సామాన్యంగా 95% ఇలా అనుకుంటుంటారు. ఇంకో ఆయన శాస్త్రంలో పరిశీలించిన తర్వాత ఇదంతా కూడా ఈ సృష్టి అనబడేదంతా కూడా నా జ్ఞప్తి స్మృతి యొక్క ప్రదర్శనమే, నా స్మృతియే నా జ్ఞాపకమే నా జ్ఞానమే, ఈ విధంగా దృశ్యం రూపంగా నాకు అనుభవం అవుతుంది అనే దృష్టితో దీన్ని చూస్తున్నారు. మరికొందరు ఇదంతా కాకతాళీయం అకారణం భవిస్తుంది, ఎందుకు దీనికి కారణం అంటూ ఏమి లేదు అని దీన్ని సమన్వయించుకుంటున్నారు, విశ్లేషిస్తున్నారు. కాకతాళీయం అంటే ఇవే ఉంటారు. కాకతాళీయం అంటే ఏంటండి? కాకతాళీయం అంటే అది దానికి అది అలా జరగడానికి కారణం అంటూ ఏమి లేదు. ఎవరైనా ఏదైనా ఒక కారణం అనుకుంటే అది వారికి అలాగే అనిపిస్తుంది. అంతవరకు తాళీయం అంటే తాడి చెట్టు అండి, కాక అంటే కాకి అండి. కాకతాళీయం అంటే ఏమంటారు, ఎందుకంటారు ఆ శబ్దాన్ని? ఇప్పుడు ఒకనొక రోజు ఈ వేసవిలాగానే, ఈ 31/12/2010 వేసవిలాగానే అత్యంత భయంకరంగా ఎండ కాస్తుంది. జనులందరూ లోపల కూర్చుని ఏదో నీళ్లతోనూ వాటితోనూ సేద తిరుగుతున్నారు. భయంకరమైన ఎండ ఒక ప్రదేశం అంతా ఆక్రమించింది. ఆ ఎండలో ఒక చోట ఒక పెద్ద వృక్షం ఉంది, ఒక తాడి చెట్టు, తాళి వృక్షం ఉంది, తాళీయం ఉంది. ఆ వృక్షంపై కొన్ని తాడి పళ్ళు వేలాడుకున్నాయి. ఈలోగా ఏమైంది, మంచి ఎండ కాస్తుంది కదండి. ఏ కారణం చేతను, ఏ దారం చేత కావచ్చు, ఊరికే కావచ్చు, ఎందుకైనా కావచ్చు, ఆహారం దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో కావచ్చు. ఒకనక కాకి ఆ చెట్టు మీద వాలింది. ఏ చెట్టు మీద? ఆ తాడి చెట్టు మీద. ఆ వాలేది కొమ్మల మీద ఆకుల మీద వాలొచ్చు కదా, అలా చేయాల. అక్కడ కొన్ని తాటి పళ్ళు వేలాడుతున్నాయి, అవి మిగల పండే. ఆ కాకి వెళ్ళి ఏం చేసిందంటే ఆ తాటి వేలాడుతున్నటువంటి తాటి పళ్ళ గెల మీద వాలిందండి. ఎందుకు వాలింది అంటే, ఎందుకు వాలింది ఏదో ఆకు మీద వాళ్ళొచ్చు కదా, ముందు చెట్టు పైన వాళ్ళొచ్చు కదా, ఏదో అకారణంగా వాలింది. దానికి ఇది అని కారణం చెప్పను. ఏదో దానికి ఎర్రగా కనబడింది, బాగానే ఉందిలే చూద్దాం లేనుకుని దాని మీద వాలింది. ఏమండి, ఆకుల మీద వాళ్ళొచ్చు కదా, చెట్టు మధ్యలో వాళ్ళొచ్చు కదా, అంటే ఇది అని కారణం చెప్పలేని కారణం చేత అప్పాళ్ళ మీద వాళ్ళు దౌర్జం. దానికి కారణం ఏముంటుంది, పోతూ పోతూ బల మీద వాడడానికి ఒక కారణం కావాలా, మనం ఏం చెప్పలేము. ఇక అంతకుముందు ఒక నక్క ఎక్కడో తిరుగుతూ తిరుగుతూ బాగా అలసిపోయి బాగా ఎండ వేడి మీద ఉంది కదండి, ఆ తాడి చెట్టు నీడ కొంచెం నిలువుగా ఉంది అన్నమాట. ఆ తాడి చెట్టు నీడలో సేద తీరుద్దామని అక్కడికి వచ్చింది. మన కాకి దేని మీద ఉంది? తాడి చెట్టు తాడి పళ్ళ మీద ఉంది. ఒక్కున ఆ పరిసరకి ఒక తాడి పళ్ళు కింద పడేస్తాం ప్రారంభించి, ఆ తాడి పళ్ళు వచ్చి వచ్చి ఆ నక్క చెట్టు కింద నక్క మీద పాలింది. నక్కకి గాయమైంది, దెబ్బతింది. ఇప్పుడు నక్కకు ఆ గాయం తగలటానికి, ఆ సంఘటనకి కారణం ఎవరు? ఆ మొత్తం సంఘటనకి కారణం ఎవరు? అక్కడ తాడి పళ్ళు పడుతున్న స్థానంలో తాను ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చి నిలిచినటువంటి నక్క, నక్క కారణమా? లేక ఎక్కడి నుంచో ఎగిరిగిరి వచ్చి తాటి గెలం మీద నిలిచినటువంటి కాకి కారణమా? లేక ఆ తాడి పళ్ళు మిగిలి ఉండడం, చక్కగా పరిపక్వానికి వచ్చి బాగా పండి ఏ క్షణంలో అయినా వేలాడటానికి సిద్ధంగా ఉండడం కారణమా? ఎవరైనా ఏదైనా కారణం అనవచ్చు. ఆ కారణాలన్నీ కరెక్టే కూడా, కాదంటానికి కూడా వీల్లేదు. కానీ ఒకదానికే ఇదమిద్ధంగా అనేక కారణాలుంటూ ఏ ఒక్క కారణానికి మనం ఆపాదించలేము. నక్క కారణం అంటానికి వీల్లేదు, ఏదో దాని దానం కోసం వచ్చింది. ఈ విధంగా ఎవరూ కూడా బలాని వ్యక్తే కారణం అని అనలేము. అట్లాగే ఈ సృష్టి కూడా కాకతాళీయంగా ప్రార్థిస్తోంది. స్వప్నం ఉంది, స్వప్నానికి వెనకాల ఒక గొప్ప రీజన్ తో ఆ స్వప్నం కనపడిందా? పగలంతా ఏదేది చూస్తూ ఉన్నాము, ఏదేది తింటున్నామో అదంతా స్వప్నంలోకి రావట్లేదుగా. స్వప్నానికి కారణమేముంది? రాత్రి స్వప్నంలో కలగన్నానండి, ఒక ఆడుకునే మైదానం ఉందండి, అక్కడికి వెళ్ళాను, నేను ఎట్లాగైనా ఆడాలని ప్రయత్నిస్తున్నాను, అక్కడ ఆడుకునేవారు నన్నేమో ఆడుకోవడానికి అంగీకరించట్లేదు, మమ్మల్ని స్వీకరించట్లేదు, ఇలా ఒక స్వప్నం ఉందనుకోండి. ఇప్పుడు ఆ స్వప్నంలో ఆ మనుషులు కనిపించారు, ఇలా మెడుకు వస్తుంది. ఇప్పుడు ఆ స్వప్నంలో బిల్డింగ్ కనిపించవచ్చు, వ్యక్తులు కనిపించవచ్చు, సంఘటనలు కనిపించవచ్చు, అవి వాస్తవమా? వాస్తవం కాదు కదా. స్వప్నానికి ఇది ఇదే ఇలాగే కనపడాలి అన్నదానికి ఇక్కడ నిర్వచనం లేదు కాబట్టి ఆ స్వప్నం వచ్చిన స్వప్నంలోని అంతర్గత విషయాలు కాకతాళీయం అన్నాం. దానికి ఎవరు కారణం కావచ్చు? కాదు, తాడి పళ్ళు పడినప్పుడు తాడి పళ్ళు కారణం అనలేము, చెట్టు కారణం అనలేము, నక్క కారణం అనలేము, కాకి కారణం అనలేము, ఇక ఇది కారణం అని చెప్పలేము. అనేక కారణాలు చెప్పవచ్చు అనుకున్నప్పుడు అది అకారణమే. ఈ దృశ్యం ఈ విధంగా అనేకులు కొందరు ఈ దృశ్యం బయట ఉన్న ఒక వస్తువు లాగా చూస్తున్నారు ఎక్కువ మంది. నేను ఇక్కడ ఉన్నానంటే నా బాహ్యాన్ని ఎగరుతుందండి ఆ భావంతో చూస్తున్నారు. మరికొందరు ఏమనుకున్నాం, ఈ జగత్తంతా నా స్మృతి యొక్క ప్రత్యక్ష రూపమే అనుకున్నారు. మూడో ఆయన ఏమనుకున్నాడు, అది కాకతాళీయం, దానికేం కారణం లేదు, జగత్ ఎందు నిర్మించబడింది అన్నదానికి ఆయన సిద్ధాంతం ప్రకారం, మూడవ సిద్ధాంతం ప్రకారం అసలు కాకతాళీయం అంటే ఏ కారణం లేదు, ఎవరైనా కారణం అనొచ్చు, దాని వల్ల ఖండించడానికి కూడా పాజిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీ ఈ దృశ్యం అనేది కాకతాళీయంగా భవిస్తూ స్మృతి చేత జ్ఞాపక శక్తి చేత నిర్మించబడి అది నిర్వచించడానికి విషయమై నిర్వచనం అంటూ లేనిదై స్వయంకృతంగా ఆత్మ స్వయంకృతంగా భాషిస్తుంది. ఈ జగత్తుకి ఎవరు కారణం కాదు, ఈ జగత్తు స్వయంకృతంగా భాషిస్తుంది. ఇది స్మృతికి అభిన్నం. కొన్ని స్మృతి అని కూడా నిర్వచించలేము, స్మృతి అంటే రిమంబరెన్స్, స్మృతి చేత నిర్మించబడుతోంది అని మాత్రం అందరూ అనుకుంటున్నది. నేను కూడా దానికి ఇంట్రెస్ట్ మాతే చాలా చక్కగా చెప్పావు, దేహ తన్మాత్ర దేహానంతరం కూడా స్మృతి సంస్కారం ఈ రెండు ఉంటాయని చెప్పారు. అయితే శాస్త్రాలు ప్రతిపాదే ఆధ్యాత్మ శాస్త్రాలు వేదాంత శాస్త్రాలు, ఓ జీవుడా నువ్వు ముక్తి సంపాదించుకోవయ్యా అని ఒక ఆయన అంటే ముక్తి పరాకాష్ఠ లీలాదేవి అడుగుతుంది, అమ్మా శాస్త్రాలు ప్రతిపాదిస్తున్నటువంటి ముక్తి అంటే ఏమిటి, స్మృతికి జగత్తుకి ముక్తికి ఉన్నటువంటి ఆ మ్యూచువాలిటీ వారి సంబంధం ఏంటి, అప్పుడు సరస్వతీదేవి చెప్తున్నారు ఏం చెప్తారు దానికి సమాధానం మనం ముందు ముందు చూడబోతున్నాం. చాలా సంతోషం, ఇదందరూ చాలా శ్రద్ధగా వింటున్నారు. ఆ జగన్మాత సరస్వతి కరుణా కటాక్ష వీక్షణ మనందరిపై ప్రసరించిన గాక. లోక కళ్యాణమస్తు, సర్వేత్ర సుఖిన సంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అది యోగ్ దత్త బ్రహ్మార్పణమస్తు.